ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అందరికీ నమస్కారం. చేను కబుర్లు శ్రోతలకు స్వాగతం. మేము ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 4వ సంవత్సరం విద్యార్థులం. ఈ రోజు చేను కబుర్లలో అంశం, సాంకేతిక పరిజ్ఞానంతో పుట్టగొడుగుల పెంపకం.
ఒక రేవల్లి అనే గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తమ పొలం పనిని ముగించుకొని ఇంటికి వెళ్లే దారిలో వారిలో ఒకరికి పుట్టగొడుగులు కనిపిస్తాయి. ఇందులో పాత్రలు మహేశ్వరి, అఖిల అక్కా చెల్లెలు, వినోద్ పుట్టగొడుగుల పెంపకం చేపట్టిన రైతు, డాక్టర్ ఎం ప్రమీల మ్యామ్ పుట్టగొడుగుల పెంపకం శాస్త్రీయ నిపుణురాలు.
అక్క ఇవేంటివి?
ఏవి ఎక్కడ చూపించు.
ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడక్క.
ఓ ఇవా, వీటిని పుట్టగొడుగులని అంటారు.
పుట్టగొడుగులంటే ఏంటక్క? వీటిని తింటారా?
హో తింటారు, కానీ అన్ని రకాల పుట్టగొడుగులను తినరు. కేవలం కొన్ని రకాల పుట్టగొడుగులని మాత్రమే తింటారు. వీటిలో వివిధ రకాల పుట్టగొడుగులు వివిధ రంగుల్లో ఉంటాయి.
వీటిని ఎలా సాగు చేస్తారక్క?
నాకు కూడా అంతగా తెలియదు, కానీ నాకు తెలిసిన వ్యక్తి పుట్టగొడుగులు సాగు చేస్తున్నాడు.
అయితే వెళ్ళి తెలుసుకుందామా?
సరే పద, వెళ్దాం. ఎలా ఉన్నారు వినోద్, బాగున్నారా?
హా మంచిగా ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? ఏంటి ఇలా వచ్చారు?
మా చెల్లికి పుట్టగొడుగుల సాగు గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాము.
హో అలానా, సరే పద, అలా కూర్చొని మాట్లాడుకుందాం.
పుట్టగొడుగులు తినడం వల్ల పోషక విలువలు ఏమైనా లభిస్తాయా?
హో ఇందులో అనేక రకాల పోషక విలువలు కలిగి ఉంటాయి. విటమిన్లు సి అండ్ విటమిన్ బి, అమైనో ఆమ్లాలు, ఖనిజ లవణాలు, నీరు, లవణాలు, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు, మాంసకృతులు మొదలైన పోషక విలువలు కలిగి ఉంటాయి. అయితే ప్రతి 100 గ్రాముల పుట్టగొడుగుల నుండి 43 కిలోల క్యాలరీ శక్తి అందును.
పుట్టగొడుగుల వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా?
హో పుట్టగొడుగులు తక్కువ వ్యవధిలో పంట చేతికి వస్తుంది. అయితే వ్యవసాయ వ్యర్థ పదార్థాలు, గడ్డి, చొప్ప, ఇతర పదార్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో పుట్టగొడుగుల పెంపకం చేసుకోవచ్చు. అలాగే వీటిని సులభంగా మార్కెట్ చేసుకోవచ్చు.
అయితే దీనిని ఎలా సాగు చేస్తారు?
నాకు కూడా అంతగా తెలియదు. అయితే నాకు తెలిసిన డాక్టర్ ప్రమీల మ్యామ్ పుట్టగొడుగుల పెంపకం నిపుణురాలు అడిగి తెలుసుకుందామా?
సరే పద, మీ మేడం దగ్గరికి వెళ్దాం.
నమస్తే మేడం.
నమస్తే వినోద్. చెప్పు వినోద్, ఏంటి ఇలా వచ్చారు?
నాకు తెలిసిన మా బంధువులు పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకోవాలని నన్ను సంప్రదించారు. అందుకే మిమ్మల్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందామని ఇలా తీసుకొచ్చాను మేడం.
అవునా, నమస్కారం అండి.
నమస్కారం మేడం గారు.
చెప్పండి మీ సందేహం ఏమిటి?
పుట్టగొడుగుల సాగు విధానం ఏ విధంగా చేస్తారు, పూర్తిగా వివరించి చెప్పగలరా?
ఓ అందులో ఏముంది, తప్పకుండా. మొదటిగా పుట్టగొడుగుల పెంపకంలో 2 భాగాలు ఉంటాయి. అందులో విత్తన ఉత్పత్తిని స్పాన్ అంటారు. ఇంకా పుట్టగొడుగుల పెంపకాన్ని ఫ్రెష్ పద్ధతి అంటారు. స్పాన్ని జొన్నలు లేదా గోధుమలు లాంటి వాటిపైన ఆధారంగా తీసుకుని ఉత్పత్తి చేస్తారు. వీటిని తక్కువ పెట్టుబడితో సాగు చేసి ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. దీనికి కావాల్సిన అంశాలు ఏంటంటే, మొదటిగా మన ఖర్చులు చూసుకున్నట్లయితే 10 స్క్వేర్ ఫీట్ల స్థలం కావాలి. దాన్నే మనం డార్క్ రూమ్ అని కూడా అనవచ్చు. అది 10,000 ఖర్చు ఉంటుంది. మళ్ళీ దీనిలో మనం ముఖ్యంగా వరిగడ్డిని వాడతాము. వరిగడ్డి అనేది మనకి ఉచితంగా దొరికే పదార్థం. మళ్ళీ దాని తర్వాత బెడ్స్ని వాడతాము. బెడ్స్లో 1:50 వరకు ఉంటుంది. దాంతోపాటు మనకి హ్యూమిడిఫైయర్ అండ్ హైగ్రోమీటర్ అనే పదార్థాలు కావాలి. ఇప్పుడు మనం పుట్టగొడుగుల రకాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 4 రకాలైన పుట్టగొడుగులు ఉంటాయి. అవి ఏంటంటే గుండి పుట్టగొడుగు, పాల పుట్టగొడుగు, ముత్యపు చిప్ప పుట్టగొడుగు, ఇంకా వరిగడ్డి పుట్టగొడుగు. గుండి పుట్టగొడుగు 14-16 ఉష్ణోగ్రతలో పెరుగుతుంది. ఇంకా 85-90% తేమ శాతం అవసరం. ఇంకా వరిగడ్డి పుట్టగొడుగును చూసుకున్నట్లయితే 25-38 వరకు ఉష్ణోగ్రత కావాల్సి ఉంటుంది. ఇంకా 85-90 వరకు తేమ శాతం అవసరం ఉంటుంది. ముత్యపు చిప్ప పుట్టగొడుగుల్లో ముఖ్యంగా 4 రకాలు, అది పింక్ రకం, ఎల్మ్ రకం, వైట్ రకం, ఇంకా గ్రే రకం. దీనికి 25-35 వరకు ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. ఇంకా 75-80 వరకు తేమ శాతం అవసరం ఉంటుంది. పాల పుట్టగొడుగులో మొదటి దశలో 20-25 వరకు మనకి ఉష్ణోగ్రత అయితే అవసరం ఉంటుంది. తర్వాతి దశలో 32-35 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. ఇంకా 85-95 వరకు తేమ శాతం అవసరం ఉంటుంది. ఇప్పుడు సాగు చేసే విధానం. పుట్టగొడుగులని లిగ్నోలైటిక్ మరియు సెల్యులోలైటిక్ వ్యర్థ పదార్థాలపైన పెంచవచ్చు. వరిగడ్డి చౌకగా మరియు సులభంగా దొరకటం వల్ల దీనిని వాడతారు. ముందుగా వరిగడ్డిని 3-5 సెంటీమీటర్ ముక్కలుగా చేసుకోవాలి. తరువాత మంచినీటిలో 4-6 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన గడ్డి నుంచి నీరు తీసి శుద్ధి చేసుకోవలెను.
అవునా మేడం, అయితే గడ్డిని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి?
గడ్డి అనగా సబ్స్ట్రేట్ను 3 విధాలుగా శుద్ధి చేసుకోవచ్చు. మొదటిది వేడి నీటి విధానం. పెద్ద ట్యాంకులో నీటిని మరిగించి నీటి ఉష్ణోగ్రత 80-90 సెంటీగ్రేడ్ చేరినాక గడ్డితో నింపిన గోని సంచులను ఆ నీటిలో ముంచి 40-60 నిమిషాలు ఉండేటట్లు చూడాలి. తరువాతది స్టీమ్ పాశ్చరైజేషన్. తడిగడ్డిని రంధ్రాలున్న చెక్క ట్రేలల్లో ఇన్సులేటెడ్ గదిలో ఉంచాలి. బాయిలర్ ద్వారా సబ్స్ట్రేట్ అంటే వరిగడ్డిని ఉష్ణోగ్రతను ఆవిరి ద్వారా 65-70 సెంటీగ్రేడ్లు పెంచి 5-6 గంటల వరకు ఆవిరి ఉంచాలి. ఇంకా ముఖ్యంగా మనం చూసుకోవాలి ఏంటంటే, గదిలోకి గాలి సమంగా పంపించినట్లయితే ఉష్ణోగ్రత తగిన విధంగా ఉంటుంది. దీని తర్వాత సబ్స్ట్రేట్ను స్పానింగ్ గదిలో సంచులను నింపుటకు మరియు స్పానింగ్కు తరలించాలి. చివరిది రసాయన పద్ధతి. దీన్ని కెమికల్ పద్ధతి అని కూడా అంటాము. రసాయన పద్ధతిలో అయితే 100 లీటర్ల నీటిలో 7.5 గ్రాముల బావిస్టిన్, దీన్ని కార్బన్ డెసిమ్ అని కూడా అంటారు, మరియు 250 మిల్లీలీటర్ల ఫార్మల్ డిహైడ్ కలిపిన ద్రవణంలో 10 కిలోల గడ్డి ముక్కల్ని నీటిలో మునిగే విధంగా 12-16 గంటల పాటు ఉంచి శుద్ధి చేయాలి. తదుపరి అంశం బెడ్లు తయారు చేయు విధానం మరియు స్పానింగ్.
అసలు స్పానింగ్ అంటే ఏంటి మేడం?
అదా చెప్తా వినండి. పాశ్చరైజేషన్. మొదటిగా పాశ్చరైజేషన్ ఏంటంటే, మనం ఎటువంటి క్రిమి కీటాలు లేకుండా శుద్ధి చేసుకోవడాన్ని మనం పాశ్చరైజేషన్ అంటాము. పాశ్చరైజేషన్ తర్వాత సబ్స్ట్రేట్ను అనగా వరిగడ్డిని వైరు మెష్ లేదా శుభ్రమైన బట్టపైన గది ఉష్ణోగ్రతకు చల్లబరిచి తేమ శాతాన్ని 60-65% వరకు ఆరనివ్వాలి. తేమ శాతం తనిఖీ చేయడానికి చేతి నిండా గడ్డిని తీసుకొని వేళ్ల మధ్యన ఉంచి పిండినప్పుడు నీరు కారనిచో తగినంత తేమ శాతం ఉండునట్లు నిర్ధారించుకోవచ్చు. తర్వాత పాలిథిన్ సంచుల్లో అంగుళాల సైజ్ కవర్లను తీసుకొని 15-20 వరకు రంధ్రాలు చేయాలి. ఈ రంధ్రాలకు మనం నార్మల్గా బ్లేడ్స్ని వాడుకోవచ్చు. సంచులల్లో ఆరబెట్టిన వరిగడ్డి ముక్కల్ని 5 సెంటీమీటర్ల మందాన వేసి విత్తనాన్ని అంచుల వెంట కాకుండా మధ్యలో వేయాలి. పాలిథిన్ సంచులల్లో నింపిన తడి సబ్స్ట్రేట్ను 5% స్పాన్ని కలపాలి. అంటే 50 గ్రాముల స్పాన్, 1 కేజీ తడి సబ్స్ట్రేట్ను గడ్డిని కొద్దిపాటు ఒత్తిడిలో నింపాలి. కానీ బిగుతుగా ఉంచరాదు. స్పానింగ్ చేసిన తర్వాత కంఠం మాదిరిగా చేసి తడి పీల్చుకొని దూదితో బిగించాలి, లేదా సంచుల మూతులను రబ్బర్ బ్యాండ్తో మూసివేయాలి. తరువాత సంచులను స్పాన్ రన్నింగ్ గదుల్లోకి మార్చాలి. స్పానింగ్ 3 విధాలుగా చేయొచ్చు, అది ఉపరిభాగ స్పానింగ్, లేయర్ స్పానింగ్, మిక్సర్ స్పానింగ్. తర్వాతది స్పాన్ రన్నింగ్. ఇవి సబ్స్ట్రేట్ పైన బూజు పెరిగే దశ. మనందరికీ తెలుసు పుట్టగొడుగు అంటేనే ఒక బూజు పదార్థం అని. ఈ దశల్లో గాలి అవసరం చాలా తక్కువ. బూజు పెరుగుదలకు అధికంగా మనకి తేమ అనేది అవసరం కనుక గదిని చీకటిగా ఉంచాలి. 28-35 ఉష్ణోగ్రత ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతిరోజు పరిశీలిస్తూ కలుషితమైన వాటిని తీసివేయాలి. వివిధ రకాల రంగులు వచ్చినట్టయితే ఎర్ర రంగు లేదా పచ్చ రంగు ఇట్లాంటివి ఉన్నప్పుడు అవి కలుషితమైనవని మనం గుర్తుంచుకోవచ్చు. స్పాన్ రన్నింగ్ 20-25 రోజుల్లో బూజు అల్లుకోవడం పూర్తవుతుంది. సంచులన్నీ పూర్తిగా తెల్లగా కప్పబడతాయి. ఇప్పుడు మనం కేసింగ్ గురించి మాట్లాడుకుందాం.
అసలు కేసింగ్ అంటే ఏమిటి మేడం?
కేసింగ్ అంటే స్పాన్ రన్నింగ్ పూర్తయిన తర్వాత సంచులను కేసింగ్ చేస్తారు. సబ్స్ట్రేట్ పైన ఫ్రక్టిఫికేషన్తో పాటు ఫ్రూటింగ్ బాడీలకు స్థూలమైన ఆధారాన్ని ఇవ్వడానికి పాశ్చరైజ్డ్ మట్టిని పొరగా కప్పుతారు. ఫ్రక్టిఫికేషన్ అంటే ఏంటంటే దాని నుంచి వచ్చే మొలకల్ని మనం ఫ్రూటింగ్ బాడీస్ అంటాం. దీనిని కేసింగ్ అంటారు. కేసింగ్ పదార్థాన్ని కేసింగ్ చేయడానికి 2 వారాల ముందుగానే ఫార్మల్ డిహైడ్ 5%తో తడిపి పాశ్చరైజేషన్ చేయాలి. ఆవిరితో పాశ్చరైజేషన్ 65 డిగ్రీ సెల్సియస్ వద్ద 2 గంటలు చేయడం సమర్థవంతమైనది. తడి కేసింగ్ పదార్థాన్ని 2 నుండి 3 అంచుల కొలువవుతున్న ట్రేలల్లో నింపి పాశ్చరైజేషన్ గదిలో నేల నుండి 50 సెంటీమీటర్ల ఎత్తులో ఒకదానిపై ఒకటి ఉంచాలి. ఆవిరి ప్రసరించే విధంగా ట్రే మరియు గోడకి ఎత్తులో దానిపైన ఒకటిపైన ఒకటి ఉంచాలి. ఆవిరి ప్రసరించే విధంగా మధ్య దూరం ఉంచాలి. ఆవిరి నేల ఉపరితల భాగంలో పంపించాలి. సీలింగ్ నుండి మరియు నేల పై భాగాన 20 నుండి 30 సెంటీమీటర్ల ఎత్తులో బ్లోయర్ ద్వారా గాలి విస్తరింపజేయాలి. చల్లారిన పాశ్చరైజ్డ్ మట్టిని 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతు సబ్స్ట్రేట్ పైన సమానంగా పరుచుకోవాలి. మట్టిని పరిచిన వెంటనే సంచులలో బావిస్టిన్ లేదా కార్బన్ డైజిమ్ నీటిలో 1 గ్రామ్ చొప్పున పిచికారీ చేయాలి. మరుసటి రోజు నుండి నీటిని పెట్టాలి. ఇప్పుడు మనం క్రాపింగ్ అంటే ఏంటి అదంతా తెలుసుకుందాం.
అసలు క్రాపింగ్ అంటే ఏంటి మేడం?
కేసింగ్ చేసిన వెంటనే 15 నుండి 20 రోజులలో గుండు సూది, దీన్నే పిన్హెడ్ స్టేజ్ అని కూడా అంటాము. ఈ పరిణామాల్లో పుట్టగొడుగులు ఉద్భవించడం జరుగుతుంది. గదిలో 29 నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 80 నుండి 90% తేమ ఉండేలా జాగ్రత్త పడాలి. స్ప్రేయర్ల ద్వారా నీటితో తడపాలి. 8 నుండి 9 రోజుల్లో పంటలు వస్తాయి. ఈ రకం పుట్టగొడుగులకు 1 కేజీ ఎండుగడ్డికి 0.6 నుండి 1 కేజీ తాజా పుట్టగొడుగులు లభిస్తాయి. పైలియస్ వ్యాసం 6 నుండి 8 సెంటీమీటర్లు ఉన్నప్పుడు పుట్టగొడుగులకు కోత కోయాలి. పైలియస్ అంటే ఏంటంటే పైభాగంలో ఉండే భాగాన్ని మనం పైలియస్ అంటాము. కాడలను క్రింది భాగాన కోసి మట్టి చెత్తను వేయాలి. వీటిని తాజాగా కానీ రంధ్రాలు కలిగిన పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేసి 20 నుండి 25 రోజుల వరకు రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచి మార్కెటింగ్ చేసుకోవాలి.
పుట్టగొడుగుల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
మనం పుట్టగొడుగుల పెంపకంలో చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ముందుగా దానిలో మందు ద్రావణంలో నానబెట్టిన వరిగడ్డిని బయటికి తీసిన తర్వాత అందులో తేమ శాతం 70% ఉండేటట్లు ఆరనివ్వాలి. పుట్టగొడుగుల పెంపకంలో కీలకమైన అంశం విత్తనం. నాణ్యమైన విత్తనం ఉండాలి. విత్తనంలో ఎలాంటి క్రిమికీటకాలు ఉండొద్దు. విత్తనం ప్యాకెట్లలో ఆకుపచ్చ, నీలి, ఎరుపు లాంటి మచ్చలు ఏమైనా ఉంటే అలాంటి ప్యాకెట్స్ వాడకపోవడం మంచిది. కేసింగ్కు వాడే మట్టిలో 7.5 నుంచి 8 pH ఉండే విధంగా ఎంపిక చేసుకోవాలి. స్పాన్ రన్నింగ్ గదులు నిల్వ ఉంచే ప్రాంతానికి దూరంగా ఉండేలా చూసుకోవాలి. స్పాన్ రన్నింగ్ గదిలోకి వచ్చే ముందు కాళ్ళని 5% బ్లీచింగ్ పౌడర్ లేదా 5% ఫార్మలిన్ ద్రవంలో లేదా డెటాల్లో ముంచి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనతో పాటు వచ్చే కలుషితాలను అరికట్టవచ్చు.
బటన్ మష్రూమ్స్ని ఎక్కువ తింటాం కదా, కానీ ఎందుకు మన రాష్ట్రంలో పెంచరు?
ఇప్పుడు అడిగినట్టు మనం బటన్ మష్రూమ్స్ అంటే అనగా గుండి పుట్టగొడుగులను ఎక్కువ సాగు చేయం. ఎందుకంటే గుండి పుట్టగొడుగులకు చాలా తక్కువ ఉష్ణోగ్రత కావాల్సి ఉంటుంది. అది 14 నుండి 16 మధ్యలో ఉండాలి. ఇంకా గుండి పుట్టగొడుగులను పెంచడానికి చాలా సాంకేతిక పరిజ్ఞానం ఉండాల్సి ఉంటుంది. కానీ మన తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మనకిక్కడ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుండి పుట్టగొడుగుల సాగు అనేది మనకు వీలు కాదు.
ఇవి ఎప్పుడు చేతికి వస్తాయి, ఎప్పుడు కోత కొయ్యాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఎలా రవాణా చేయాలి మేడం?
పుట్టగొడుగులను పండించిన తర్వాత వాటి గ్రేడింగ్ మరియు ప్యాకింగ్లో అశ్రద్ధ వహించరాదు. వాటిని చక్కగా 200 నుంచి 250 గ్రాముల 150 గేజ్ పాలిథిన్ కవర్లో వేసి ప్యాక్ చేయాలి. పాలిథిన్ కవర్కు రంధ్రాలు చేయాలి. మంచిగా ప్యాక్ చేసినట్లయితే చల్లటి ప్రాంతంలో దాదాపు 7 నుండి 8 రోజులు నిల్వ చేయవచ్చు.
పుట్టగొడుగులను ఏ విధంగా నిల్వ చేయాలి, ఎటువంటి నిల్వ పద్ధతులు పాటించాలి?
ఇవి తప్పక పాటించవలసిన పద్ధతులు. పుట్టగొడుగుల నిల్వ పద్ధతులు. తాజా పుట్టగొడుగులు రంగు మారకుండా నిల్వ చేయుటకు నీటిలో 1.5% సోడియం మెటాబైసల్ఫేట్ లేదా పొటాషియం మెటాబైసల్ఫేట్ వేసి పుట్టగొడుగులు కడిగితే రంగు మారవు. పుట్టగొడుగులు 0.5% నిమ్మ ఉప్పులో కడిగితే కొంతవరకు రంగు మారవు. పుట్టగొడుగులు ఫ్రిడ్జ్లో 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. పుట్టగొడుగులు ఎండబెట్టి వడియాలుగా వాడుకోవచ్చు, మరియు పొడి చేసుకొని కూడా వాడుకోవచ్చు. అలా కానిచో ఊరవేసి పచ్చళ్ళు చేసి నిల్వ ఉంచుకోవచ్చు.
అయితే వీటితో ఎటువంటి వంటకాలు చేసుకోవచ్చు మేడం?
పుట్టగొడుగులతో చాలా రకమైన వంటకాలు చేసుకోవచ్చు. దానిలో వేపుడు, బిర్యానీ, మంచూరియా, పకోడీ, సమోసా, మెంతికూర, బజ్జీలు, ఆమ్లెట్, బిర్యానీ, ఇట్లా మొదలగు పదార్థాలు చేసుకోవచ్చు. ఇంకా మనం రెస్టారెంట్స్తో డీలింగ్ మాట్లాడుకున్నట్టయితే మనకు పుట్టగొడుగుల మార్కెటింగ్ అనేది సులువుగా చేసుకోవచ్చు.
వీటిని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు మ్యామ్?
మనం దగ్గరలో ఉన్న మార్కెట్ను ఎంపిక చేసుకోవాలి. ఇంకా దగ్గరున్న రెస్టారెంట్స్తో ఒప్పందం చేసుకోవాలి. మార్కెట్ అంచనా ప్రకారం బెడ్లను ప్రతిరోజు పంట తీసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. తాజా పుట్టగొడుగులను సూపర్ మార్కెట్, రెస్టారెంట్, రైతు బజార్, చైనీస్ రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు మార్కెట్ చేసుకోవచ్చు.
అధిక రక్తపోటుకు తీసుకోవలసిన ఆహార నియమాలు. ఈ రోజుల్లో మనం చూస్తే గనక అధిక రక్తపోటు అనేది భారతదేశంలో ఒక సాధారణ ఆరోగ్య సమస్య. మన భారతదేశంలోనే 18 ఏళ్లు పైబడిన వారిలో 25.3% మందికి రక్తపోటు ఉంది. దీని ప్రకారం భారతదేశంలోనే 207 మిలియన్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం.
రక్తపుపోటు గుండె ఎంత కష్టపడి పనిచేస్తున్నదో సూచిస్తుంది. రక్తనాళాల్లో ఉరకలు, పరుగులు తీస్తూ ప్రవహిస్తున్న రక్తం అలల మాదిరి ప్రవహిస్తుంది. ఇలా పారుతున్న రక్తం నాళం గోడల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి గుండెకి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ ఉండి దూరం వెళ్తున్న కొద్ది కొద్దిగా తగ్గి నెమ్మదిగా కండరాలు సహాయంతో తిరిగి గుండెకు చేరుకుంటుంది. దీనినే రక్తపోటు అంటారు.
మరి అధిక రక్తపోటు అంటే ఏంటి డాక్టర్?
ఎప్పుడైతే రక్తం వల్ల గుండెపై పడిన ఈ ఒత్తిడి పెరుగుతుందో అప్పుడు దాన్ని అధిక రక్తపోటు అని అంటారు.
ఈ అధిక రక్తపోటు మనలో ఉందని మనం ఎలా తెలుసుకోవడం డాక్టర్?
అది తెలుసుకోవాలి అంటే ముందు సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ ఒత్తిడి గురించి తెలుసుకోవాలి.
సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ ఒత్తిడి అంటే ఏంటి డాక్టర్?
మన గుండె కొట్టుకునేటప్పుడు రక్తం ఒక్కసారిగా ముందుకి వస్తుంది, అప్పుడు ఈ పోటు ఎక్కువ ఉంటుంది. అదే సిస్టాలిక్ పోటు అంటే గుండె వికసించినప్పుడు ప్రవాహం అంతిమ దశలో ఉంటుంది, అప్పుడు ఈ పోటు తక్కువగా ఉంటుంది. అది డయాస్టోలిక్ పోటు.
కానీ వీటితో ఎలా తెలుస్తోంది డాక్టర్?
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపు పోటు 120/80 ఉంటుందని వైద్యులు నిర్ణయించారు. ఈ విలువలు 135/85 దాటితే ఆ వ్యక్తి అధిక రక్తపు పోటుతో బాధపడుతున్నట్లు లెక్క. సాధారణంగా ఈ కొలతలు 2-3 సార్లు తీసి సంఖ్యలు ఎక్కువగా ఉంటేనే రక్తపు పోటు ఎక్కువైందని నిర్ణయిస్తారు. ఇందులో 120 సిస్టాలిక్ ఒత్తిడి మరియు 80 డయాస్టాలిక్ ఒత్తిడిలు కాబట్టి ఈ సిస్టాలిక్ మరియు డయాస్టాలిక్ ప్రెషర్లు హై బ్లడ్ ప్రెషర్ ని తెలుసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది.
అసలు అధిక రక్తపోటుకి కారణం ఏంటి డాక్టర్?
ఎవరికైనా రక్తపు పోటు ఎందుకు పెరుగుతుంది అన్న ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టం. కుటుంబ చరిత్ర, లింగం, వయస్సు అన్ని కొద్దో గొప్ప దోహదం చేస్తాయి. తల్లిదండ్రులకి, దగ్గర బంధువులకు అధిక రక్తపోటు ఉంటే పిల్లలకి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
ఇవి కాకుండా ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా డాక్టర్?
తగినంత నిద్ర లేకపోవడం మరియు వ్యాయామం చేయకపోవడం వంటి జీవన శైలి అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది మరియు శిశువు జన్మించిన తర్వాత క్రమంగా తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, మధుమేహులలో సగానికి పైన ఈ సమస్యతో బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత, రక్తంలో ఎర్ర రక్త కణాల అసమతుల్యత కూడా కారణమే. ఇలా కాకుండా ఏదో జబ్బు వల్ల వల్ల వచ్చే రక్తపు పోటు కూడా ఉంది. అంతేకాకుండా వాయు కాలుష్యం పర్యావరణ ప్రమాదం కూడా ఒక కారణం.
అవేంటో చెప్తారా డాక్టర్?
గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుంటే రక్తపు పోటు ఎక్కువ అవుతుంది. ప్రవహించే రక్తం పరిమాణం పెరిగితే పోటు పెరుగుతుంది. అంటే శరీరంలో ఎక్కువ రక్తం ఉంటే పోటు కూడా ఎక్కువగానే ఉంటుంది. రక్తనాళపు గోడలలో కొలెస్ట్రాల్ పేరుకుంటే పోటు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
అధిక రక్తపోటు తెలుసుకోవటానికి ఏవైనా లక్షణాలు ఉంటాయా డాక్టర్?
తప్పనిసరిగా ఉంటుంది. రక్తపు పోటు ఎక్కువగా ఉన్న వారికి బయటకి ఏమీ లక్షణాలు కనపడవు. అలసటగా ఉండడం, గుండె దడ పుట్టడం, ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి ఇలాంటి ఎన్నో సంకేతాలను చూడవచ్చు.
దీన్ని మనం సాధారణ స్థాయికి తీసుకురాలేమా డాక్టర్?
మనం తీసుకునే సమతుల్య ఆహారంతో అధిక రక్తపోటును తగ్గించవచ్చు అని మీకు తెలుసా?
అవునా, ఎలాగో చెప్పారా డాక్టర్?
ద్రాక్ష పండు, నారింజ, నిమ్మకాయలు, సిట్రస్ పండ్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అవి విటమిన్లు, ఖనిజాలు మరియు మొక్కల సమ్మేళనాలతో నిండి ఉన్నాయి. కొవ్వు, చేపలు, ఒమేగా 3 కొవ్వుల యొక్క అద్భుతమైన మూలం. ఇవి ముఖ్యమైన గుండె ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ కొవ్వులు వాపును తగ్గించడం ద్వారా రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, చియా గింజలు, పిస్తా పప్పులు, అక్రోట్లను, బాదం లాంటి గింజలు రక్తపోటుపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతాయి. మాంసాలు, క్యారెట్లు, ఆలివ్ నూనె, కివి పండు, పెరుగు, గుడ్లు, బ్రోకలి లాంటి తిండి తినడం మంచిది.
డాక్టర్, ఈ ఆహారం అని కాకుండా ఆహారం నియమాలు ఏమైనా ఉన్నాయంటారా?
అధిక రక్తపోటు వచ్చాక నయము కావడం అన్నది ఉండదు. కానీ ఆహార విధానంలో మార్పుల ద్వారా రాకుండా జాగ్రత్త పడవచ్చు. జీవితంలో చిన్న చిన్న మార్పుల ద్వారా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఆహారంలో ఉప్పు వాడకము తగ్గించాలి. రోజుకు 5 గ్రాముల కంటే మించి ఉప్పు వాడొద్దు. ముఖ్యముగా ప్రాసెస్డ్ ప్యాకేజీ పదార్థములు, ఫాస్ట్ ఫుడ్, క్యాండ్ పదార్థములు తినడము బాగా తగ్గించాలి. ఎందుకంటే ఇందులో అదనపు ఉప్పు ఉంటుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటు తగ్గించడములో బాగా ఉపయోగపడతాయి. కొబ్బరి నీరులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కొవ్వు పదార్థముల వలన రక్తములో కొలెస్ట్రాల్ పెరిగి బీపీ ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. ముఖ్యంగా నూనెలు ద్రవ రూపములో ఉన్న కొవ్వులు కాబట్టి వీటి వాడకము తగ్గించాలి. ఏ రకమైన పచ్చళ్ళు, ఆవకాయ, కారం, కూరగాయలు వంటి ఊరగాయ వంటి వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి, అవి తక్కువ మోతాదులో వాడాలి. జంతు మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పీచు పదార్థము వాడాలి. పండ్లు, కాయకూరలు, ఆకుకూరలు, పప్పు వాడాలి. పొగ తాగడం వల్ల రక్తనాళాలు కుంచుకుపోతాయి. దీనిలో నికోటిన్ ఉండడము వలన రక్తనాళాలపై ప్రభావము చూపుతుంది. కాబట్టి ఉప్పు, కారాలు ఎక్కువ తినడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం చేయవద్దు.
అమ్మో, మన ఆహార విధానం వల్ల ఎంత మార్పు ఉంటుందా డాక్టర్? మరి దాన్ని అదుపులో పెట్టడం ఎలా డాక్టర్?
మన అలవాట్లను మార్చుకుని చాలా వరకు రక్తపు పోటుని అదుపులో పెట్టుకోవచ్చు. ఎలా అంటే, పొగ తాగటం మానటం, బరువుని అదుపులో పెట్టటం, ఆరోగ్యమైన ఆహారం తినటం. తినే తిండిలో పుష్కలంగా కాయగూరలు, పళ్ళు, దినుసులు, కొవ్వు తక్కువ ఉన్న పాలు, పెరుగు మొదలైన పదార్థాలు ఉండటం మంచిది. ప్రతిరోజు నియమం తప్పకుండా వ్యాయామం చేయటం. ప్రతిరోజు అరగంటకి తక్కువ కాకుండా కొద్దిగా చెమట పట్టే వరకు గబగబా నడవడం మంచిది. మన దేశంలో 25% పురుషులు, 24% స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య 20-30 సంవత్సరాల వయస్సు వారిలో 13.6% ఉంది. 80 సంవత్సరాల వయస్సు అంతకన్నా ఎక్కువ వయస్సు వారిలో 54.4% ఉంది. సాధారణ శరీర పరిమాణాలతో ఉన్న వారిలో ఈ సమస్య వచ్చే అవకాశం 26% ఉండగా ఊబకాయం ఉన్నవారిలో 48% ఉంది. గ్రామాలలో నివసించే వారి కంటే పట్టణాలలో నివసించే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తపోటు అధికంగా ఉన్నవారిలో రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. అందువల్ల గుండె, మూత్రపిండాలు, మెదడు దెబ్బతింటాయి. గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి.
డాక్టర్ గారు, చివరిగా మన ప్రేక్షకులకు దీని గురించి ఇంకేమైనా చెప్తారా?
చెప్పినవి పాటిస్తూ క్రమముగా మీ రక్తపోటును చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి.
డాక్టర్ సుమతి గారు, ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మరియు సందేశాన్ని మా అందరికీ చెప్పినందుకు ధన్యవాదములు.
మీకు కూడా ధన్యవాదాలండి. సర్వేజన సుఖినో భవంతు.
గతవారం అడిగిన మొదటి ప్రశ్న,
కుసుమ పంటను ఆలస్యంగా విత్తితే ఏ రకమైన కీటకాలను పంట ఆకర్షిస్తుంది? ఆప్షన్ ఏ కాండం తొలిచే ఈగ, ఆప్షన్ బి పేనుబంక. సరి అయిన సమాధానం ఆప్షన్ బి పేనుబంక. రెండవ ప్రశ్న, ఏ జంతువుల బెడదు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో కుసుమ సాగు చేసుకోవచ్చు? ఆప్షన్ ఏ ఏనుగు, ఆప్షన్ బి అడవి పంది.
ప్రశ్న మరొకసారి విందాం.
రెండవ ప్రశ్న, ఏ జంతువుల బెడదు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో కుసుమ సాగు చేసుకోవచ్చు? ఆప్షన్ ఏ ఏనుగు, ఆప్షన్ బి అడవి పంది. సరి అయిన సమాధానం ఆప్షన్ బి అడవి పంది.
గతవారం అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి టాంగ మల్లయ్య గౌరవ, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి గంగు దేవరాజు లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి గంగు హన్మన్లు లక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం నుండి కట్ల సతీష్ సుమలత, సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా గోదావరి గుప్తా, హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, హైదరాబాద్ మణికొండ నుండి శ్రీమతి జాన్సీ కర్రీ, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ నుండి ఆర్మీ కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్విత.
చేను కబుర్లు శ్రోతలకు ఈ వారం ప్రశ్నలు.
మొదటి ప్రశ్న, పుట్టగొడుగులు శాకాహారమా లేదా మాంసాహారమా? ఆప్షన్ ఏ శాకాహారము, ఆప్షన్ బి మాంసాహారము. మీ సమాధానం శాకాహారం అయితే 1A అని టైప్ చేయండి, లేదా మాంసాహారం అయితే 1B అని టైప్ చేయండి.
ప్రశ్న మరొకసారి విందాం.
పుట్టగొడుగులు శాకాహారమా లేదా మాంసాహారమా? ఆప్షన్ ఏ శాకాహారము, ఆప్షన్ బి మాంసాహారము. మీ సమాధానం శాకాహారం అయితే 1A అని టైప్ చేయండి, లేదా మాంసాహారం అయితే 1B అని టైప్ చేయండి. రెండవ ప్రశ్న, తినగలిగే పుట్టగొడుగులు రంగురంగులతో ఆకర్షితంగా ఉంటాయా? 1 ఉంటాయి, ఆప్షన్ బి ఉండవు. ఒకవేళ ఉంటాయి అనుకుంటే 2A అని టైప్ చేయండి, ఒకవేళ ఉండవు అనుకుంటే 2B అని టైప్ చేయండి.
ప్రశ్న మరొకసారి విందాం.
తినగలిగే పుట్టగొడుగులు రంగురంగులతో ఆకర్షితంగా ఉంటాయా? 1 ఉంటాయి, ఆప్షన్ బి ఉండవు. ఒకవేళ ఉంటాయి అనుకుంటే 2A అని టైప్ చేయండి, ఒకవేళ ఉండవు అనుకుంటే 2B అని టైప్ చేయండి.
చేను కబుర్లు శ్రోతలు, 1 నెంబరు నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుచున్నాము. మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఫోన్ నంబర్ మరొకసారి 9154921220. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు. పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయగాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.